మన అదృష్టం గురించి చెప్పిన ఆ రెండు మాటలు మీకు అర్థమయ్యాయి కదా. మొట్టమొదటి ఏంటంటే అదృష్టం, కబీర్ దాస్ గారు చెప్పినట్టు గురువు గోవిందుడు ఇద్దరు ఉంటే మొట్టమొదటి గురువుకి నమస్కరిస్తాం. ఎందుకంటే గురువు చెప్పకపోతే పక్కన గోవిందుడు ఉన్నా మనకు తెలియదు, భగవంతుడు మనకి దగ్గరికి వచ్చినా మనము గుర్తించలేము. కానీ ఆ రెండు స్వరూపాలు కూడా ఒకే శరీరంలో వచ్చినప్పుడు, అంటే గురువు భగవంతుడు ఇద్దరు ఒకే శరీరంలో వచ్చినప్పుడు అక్కడ ఒక కామ, అదే పెద్ద అదృష్టం అసలు. కానీ అక్కడ కామ పెట్టారు. ఏమిటి కామ పెట్టింది? రాముడి యొక్క కార్యక్షేత్రము అయోధ్య నుంచి లంక, కృష్ణుడి యొక్క కార్యక్షేత్రము టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు వచ్చే ఆఫ్ఘనిస్తాన్ అది ఉంది, ఇప్పుడు గాంధార దేశం అనేవాళ్ళు, దాని తర్వాత బర్మా వరకు, కింద వరకు మహాభారతం. రాముడి అవతారాన్ని 12 కళలు అంటాం, కృష్ణుడు అవతారాన్ని 16 కళలు అంటాం. కళలు అనేటటువంటిది అవతార శక్తిని కొలిచేటటువంటి ఒక మీటర్. కళలు ఎక్కువ అవుతున్న కొద్దీ అవతారం యొక్క శక్తి, అవతారం యొక్క శక్తి అనేది గుర్తుంచుకోండి, గురువు యొక్క శక్తి అనంతమైనది. అవతారం యొక్క శక్తి కొలిచేటటువంటి దాంట్లో రాముడు స్కేల్లో ఎంత వస్తాడు? 12 వస్తాడు. కృష్ణుడు ఎంత వస్తాడు? 16 వస్తాడు. అంటే వాళ్ళ కార్యక్షేత్రాన్ని బట్టి ఆ మీటరింగ్ రీడింగ్, నువ్వు ఎంత ఏరియాలో పనిచేస్తున్నావో దాన్ని బట్టి మీటర్ రీడింగ్ ఉంటుంది. బుద్ధుడు 20, ఆల్మోస్ట్ ఎంటైర్ ఏషియా. మరి ఇప్పుడు వచ్చినటువంటి పూజ్య గురుదేవుల యొక్క కార్యక్షేత్రం ఏమిటో మీకు తెలుసా? మొత్తం పృథ్వీ గ్రహం. కానీ మనకి తెలిసేది పృథ్వీ గ్రహం. ఈ పృథ్వీ గ్రహంలో పవిత్రమైనటువంటి పృథ్వీ గ్రహము, అపవిత్రమైనటువంటి పృథ్వీ గ్రహము, ఇది కాకుండా 5 పవిత్రమైనటువంటి గ్రహాలు, ఇవన్నీ కూడా సౌరమండలంలో ఉన్నాయి. చిత గురుదేవుడి యొక్క కార్యక్షేత్రము మొత్తము సౌరమండలము. సౌర మండలాన్ని దాటి చెప్పగలిగే యోగ విద్య ఇంతవరకు రాలేదు. కృష్ణుడు కూడా ఏం చెప్తాడు అంటే, ఇమం వివస్తతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం, ఇక్ష్వాకు చెప్పాం సకాలేన మహత యోగో నిష్ట పరంతప. భావం అర్థమవుతుంది కదా, ఎప్పుడు నేను మీకు చెప్పేది మీకు ఎంత అర్థం అవుతోంది అన్నది మరి నాకు ఇప్పుడు ఇంకా అర్థం అవటంలే. ఈ నెల రోజుల్లో తెలిసిపోతుంది నాకు మీకు ఎంత అర్థమైందో. ఇక ఈ గురువు యొక్క కార్యక్షేత్రము కేవలం పృథ్వీ గ్రహం అని మాత్రం మీరు భ్రమపడకండి. మన వరకు పృథ్వీ గ్రహం, వీఆర్ ఇన్వాల్వ్ ఓన్లీ దాట్, అంతకంటే మనం పెద్ద పనులు చేయలేము. పృథ్వీ గ్రహంలోనే మనం చాలా గందరగోళం పడుతున్నాం, ఎక్కడ చేయాలి, ఏమి చేయాలి అని ఆంధ్రాలోనే గందరగోళం పడుతున్నాం ఇంకా ప్రస్తుతానికి. అంటే ఈ 1 మంత్, తర్వాత ప్రాబబ్లీ మనం కూడా ఆ గురువు గారి యొక్క రంగులో కలిసిపోతే ఏమవుతుంది అన్నది మీ యొక్క కార్య ప్రణాళిక బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ గురుదేవుల యొక్క విశాలత్వం యొక్క దానికి నిష్కళంక అవతారము అంటాం దాన్ని. అంటే కళలు లేవు అని అర్థం. నిరాకారు, నిరంజను, నిర్విచారు అనే పదాలు ఎలా వాడతాం? నిష్కళ అంటే గురుదేవుల యొక్క అవతారానికి అసలు కళలు లేవు, అనంతం అన్నమాట అది. అందులో పృథ్వీ గ్రహానికి సంబంధించిన 24 కళలు ఉంటాయి కనుక అది కూడా ఇంక్లూడ్ అయింది. అనంతంలో 24 ఉంటుంది కదా, ఆ 24 కళలు మీరు పెంపొందించుకోవటానికి గురువు గారు ఇచ్చిన గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. ఈ గురువు గారు ఇచ్చినటువంటి గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలు పృథ్వీ గ్రహానికి సంబంధించినటువంటి 24 కళలు. అవి అన్ని యాక్టివ్ అవ్వాలి మీలో. అదేం ఒకసారిలో యాక్టివ్ అవ్వో, థీరీ తెలుసుకోవాలి మీరు. థీరీ తెలుసుకున్న తర్వాత ప్రాక్టికల్స్ చేయాలి. కానీ పూజ్య గురుదేవుని ఎంత గొప్పవారు అంటే దాని ప్రాక్టికల్స్ మీకు ముందు ఇచ్చేశారు. థీరీ నువ్వు మెల్లగా నేర్చుకోలే, వచ్చినప్పుడు వస్తుంది నీకు. ఇప్పుడు పాలు తాగితే బలం చేస్తుంది. ఎందువల్ల బలం చేస్తుంది అంటే పాలల్లో కాల్షియం ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఏదో పెద్ద లిస్ట్ ఇస్తారు, నీకు అది తెలియదు ఆ లిస్ట్, నువ్వు పాలు తాగుతావు.
పక్కవాడికి ఆ లిస్ట్ తెలుసు, వాడు కూడా పాలు తాగుతాడు. ఇంతకీ పాలు ఎవరికి ఎక్కువ పనిచేస్తుంది? ఇద్దరికీ ఒకేలాగా పనిచేస్తుంది. కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే, తెలిసినవాడికి ఆ మినరల్స్ అవి ఎక్కడ పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి వాడి శరీరంలో, దానికి తగినట్టు తన శరీర ప్రవృత్తిని మార్చుకుంటాడు వాడు, తొందరగా ఎదుగుతాడు. పక్కవాడికి తెలియకపోయినా ఒకే ఎదుగుదల ఉంటుంది, కొంచెం మెల్లిగా ఉంటుంది. అంతే, ఎదుగుదలలో ఫాస్ట్ ఆ స్లో ఆ తప్ప రిజల్ట్ ఓరియంటేషన్ లో ఒకటే. ఇస్ ఇట్ క్లియర్? కానీ ఇక్కడ కూడా నా నమ్మకం ఏంటి అంటే, కుందేలు తాబేలు పోటీ పడితే తాబేలే గెలుస్తుంది. ఎప్పుడు మనం కుందేలు గెలిచింది అనం. అంటే మీరు ఫాస్ట్ గా ఏదైనా చేసేద్దాం అనుకున్నా చేయకండి, స్లోగానే చేసుకోండి. ఇంకొక మొట్టమొదటి కండిషన్ ఏంటి అంటే, మీరు గురుదేవులు అందించినటువంటి విద్యను అర్థం చేసుకోండి. మహావిజ్ఞానాన్ని అభ్యర్థించారాయణ, విజ్ఞానాన్ని కాదు. మీకు ఈ తేడా తెలియాలి విజ్ఞానానికి మహావిజ్ఞానానికి. విజ్ఞానము అనేది ఐదు ఇంద్రియాల యొక్క నాలెడ్జ్తో వచ్చేది. సైన్స్ మనం ఎలా డెవలప్ చేస్తాం? ఐదు ఇంద్రియాలతో డెవలప్ చేస్తాం. ఈ ఐదు ఇంద్రియాలను కలిపి ఈ ఐదు ఇంద్రియాల యొక్క జ్ఞానాన్ని మనకి అందజేసేది మనస్సు. అంటే మనస్సు ఇంద్రియంతో జోడింపబడి ఉండకపోతే నీకు రిజల్ట్స్ రావు. మనస్సు ఎక్కడో ఉంది, నా వైపు చూస్తూనే ఉంటావు నువ్వు, కానీ నన్ను చూడవు నువ్వు. అంటే ఏం జరిగింది, కన్ను అనే ఇంద్రియం నుంచి మన్ను అనే మనస్సు అనే లింక్ కట్ అయింది. పాయింట్ అర్థమవుతుంది కదా? ఇది విజ్ఞానం. అంటే ఐదు ఇంద్రియాల ద్వారా నువ్వు పొందేది విజ్ఞానము. కానీ ఐదు ఇంద్రియాల ద్వారా నువ్వు పొందే విజ్ఞానానికి ఆధారం ఏంటి? మనస్సు. మనస్సే లేకపోతే ఈ ఇంద్రియాల ద్వారా వచ్చేటటువంటి జ్ఞానం రాదు. అంచేత ఇప్పుడు మన విద్యాలయాలలో చెప్పబడేటటువంటి విద్య మొత్తము కూడా ఐదు ఇంద్రియాలు ప్లస్ మనస్సు. అంచేత నువ్వు ఏ విద్య నేర్చుకుంటున్నా ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో అనేది ఏంటి అంటే, ఐదు ఇంద్రియాలకి మనస్సుకి ఉన్న లింక్ తెలియాలి. కానీ గురుదేవులు అందించినటువంటి విద్య ఇంకొక స్టెప్ పైకి వెళ్ళింది. విజ్ఞానం కాదు అది, మహావిజ్ఞానం. ఏంటి మహా? అక్కడ బుద్ధి వస్తుంది, అక్కడ మనస్సు కాదు, అక్కడ మీకు పనిచేసేది బుద్ధి పనిచేస్తుంది. ఈ తేడా మీకు అర్థం అవ్వాలంటే మీరు మనస్సుతో జీవించకూడదు. మనస్సు ద్వారా విజ్ఞానాన్ని సంపాదించినటువంటి మానవుడు ఇంత సుఖ సాధనాలన్నీ తెలుసుకున్నా కూడా సుఖంగా లేడు, లేడు కదా. గురుదేవులు ఏం చెప్పారు అంటే, దీనికి కారణము నిర్ణయించుకునేటటువంటి శక్తి లోపించింది. ఇవాళ పేపర్ నేను పొద్దున్న చూస్తూ ఉంటే చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటన జరిగాను నేను. అది ప్రాబబ్లీ అందరిళ్లలోనూ కొద్దో గొప్ప జరుగుతోంది, అక్కడ కొంచెం ఒక మోతాదు ఎక్కువగా జరిగింది. అదేంటంటే, ఓ 20 ఏళ్ల కొడుకు తల్లిని 5000 రూపాయలు అడిగాడు దేనికో, పాకెట్ మనీకి. తల్లి ఇవ్వనండి. తల్లి మీద పెట్రోల్ పోసి తల్లిని కాల్చేసి వాడి మీద పెట్రోల్ పోసుకుని వాడు చచ్చిపోయాడు. కారణం ఏంటో అర్థమైందా? తల్లి 5000 రూపాయలు ఇవ్వలేదు. మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామో మీకు అర్థం అవుతుందా? మీకు బెంగ పుట్టాలి, మీ పిల్లలు ఎలాంటి సమాజంలో ఉన్నారు, రేపు వాళ్ళ గతి ఏమవుతుంది? మీకు మనకి బుద్ధి లేదు కనుక నిశ్చింతగా ఉన్నాం. బుద్ధి ఉన్నవాడెవడు నిశ్చింతగా ఉండడు. అగ్నిపర్వతం అండి ఇది అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, మీరు అక్కడ పడుకోబోతున్నారు, బాగా చల్లగా గాలేస్తుంది, చెట్లు అవి ఉన్నాయి, ఎంత బాగుందో ఇక్కడ అని పడుకోబోతున్నారు. ఎవడో ఒకటి చెప్పాడు వచ్చి, ఇది అగ్నిపర్వతం అండి, ఎప్పుడైనా పేలొచ్చు అని. పడుకుంటారా అక్కడ? పడుకుంటారేమో నాకు తెలీదు. అధికరికరైన చాకరి పంచీకరైన కాం దాసు మలుకా కహగే సబ్కా దాతారాం. అదొక విచిత్రమైనటువంటి ఆధ్యాత్మిక టెక్నాలజీ ఉంది. దీన్ని తలకిందులుగా చెప్పడం అంటారు. హిందీలో ఏమంటే ఉల్లతి బాస్కే అంటారు. అంటే నువ్వు చెప్పదలుచుకున్న దాన్ని తలకిందులుగా చెప్తావు, డైరెక్ట్ గా చెప్పకుండా. అజిగర్ కరైన చాకరి అర్థమవుతుందా మీకు? కొండ చెలవ పనిచేయదు. దానికి తిండి ఏదైనా కావాలి అంటే ఏం చేస్తుంది? నోరు తెరిచి ఉంచుతుంది. ఆవిడైనా వస్తే దాని బొద్దలోకి వెళ్ళిపోతాడు. తర్వాత వాడికి అజిగర్ కరైన చాకరి పంచీకరైన కామ్. పక్షి ఏం చేస్తుంది? ఏ పని చేయదు, దానికి కావాల్సిన తిండి అదే వస్తుంది. మలూకాదాస్ అని కబీర్ దాస్ కి ఆల్మోస్ట్ సమకాలీకుడు. ఆయన చెప్తాడు, ఇది దాస్ మలూకా కహగే సబ్కే దాత రామ్. దీన్ని నేను తర్వాత ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు తలకిందు తీసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు మిమ్మల్ని తలకిందులు చేయాలి, ముందు నేను తలకిందులు అవ్వాలి. మీకేం కనిపిస్తోందో నాకేం కనిపిస్తోందో మీకు చూపించాలి. తర్వాత మన ఇద్దరం మళ్ళా చాలా టైం పడుతుంది, అది వద్దు. కానీ అది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈనాడు మనం ఈ తల్లకిందరు సమాజంలో ఉన్నాము, తల్లకిందరు సభ్యతలో ఉన్నాము. ఓ 5,000 రూపాయలు తల్లి ఇవ్వలేదని చెప్పి నువ్వు పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తూ ఉంటే, కొని చంపేసి ఊరుకున్నాడా తన మీద కూడా పోసుకు తెచ్చాడు. అంటే ఈనాడు ఉన్నటువంటి వాతావరణం ఎంత విషాక్తంగా ఉందో మీకు అర్థమవుతోందా? ఆ విచార క్రాంతి అనే దానికి మీరు ఇలా నిద్రపోతూ ఒకరోజు మా మాస్టర్ మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు, ఆయన ఏదో తన దాని గురించి చెప్పుకుంటున్నాడు అనే బుర్రలో ఉంది ఇంకా తప్ప, మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము? నేను మిమ్మల్ని అందరినీ పనికట్టుకుని వేలాది సంఖ్యలో ఇక్కడికి రమ్మన్నది ఎందుకు? అది అసలు మీరు ఆలోచిస్తున్నారా? కొంచెం లేవండి, ఉత్తిష్ట జాగ్రత్త. నువ్వు లేవాలి, ముందు లేచాక మళ్ళా మత్తులో ఉండకూడదు. ఇట్ షుడ్ కంటిన్యూ టు బి అవేకెన్ ప్రాప్త్యవరాన్నిబోధత, అప్పుడు నీకు వరాలు వస్తాయి. అంచేత ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇది గుర్తుంచుకోండి. ఈ న్యూస్ పేపర్ ఐటమ్ ఇవాళదేనా? ఎప్పుడైనా అలాగే జరుగుతూ ఉంటుంది. ఏదో కారణంతో చెప్తాను, నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను చంపేస్తాను అన్నాడు. గుర్తుందా? ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది. ఏదో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చదువుతున్న ఒక సీనియర్ ఒక జూనియర్ తో ఏమన్నాడు అంటే, రోడ్డు మీద తాగకరా నాయన అన్నాడు. మనం స్టూడెంట్స్ బాగుండదు. హాస్టల్కి వెళ్ళాడు వాడు, జూనియర్ హాస్టల్కి వెళ్ళాడు, కట్ చేసుకున్నాడు, కొడుకూచాడు, కట్టాడు వాడు. మీకు అర్థమవుతుంది ఈ సంఘటనలు ఎందుకు చదవాలో మనం? రేపు మన మీద కూడా ఇదే పరిస్థితి రావచ్చు. నువ్వు అవ్వడం అంటావు నా కాలు ఎందుకు తొక్కేవని, నువ్వేమనుకుంటావు అయ్యో పాపం అనుకుంటావు. వాళ్ళకి నీ మీదే వచ్చి కట్టి దోసేయొచ్చు కదా, సమాజం అలా ఉంది. అది పాయింట్ అర్థమవుతుంది నేను చెప్తుంది. ఆ డేంజర్ మీకు అర్థమవుతుందా? ఎంత నిశ్చింతగా మా పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి అని ఏడుస్తున్నారే తప్ప, ఎంత విషాక్తమైనటువంటి వాతావరణంలో మనం జీవిస్తున్నాము. ఏ క్షణంలో అయినా దారిపోతున్నటువంటి వాడు ఎవడో ఒకడు బాంబు పెడతాడు. ఇందుక జరుగుతుందిగా ఇప్పుడు పాకిస్తాన్ లో ఇవాళ ఏం జరిగింది? బేనజీర్ గుట్ట దిగింది, సూసైడ్ బాంబు పెట్టారు, 120 మంది చచ్చారు. ఆవిడ బతికింది. ఆ 120 మందిలో మనం కూడా ఉండవచ్చు కదా. ఇట్స్ నాట్ ఇన్ పాకిస్తాన్, ఇన్ హైదరాబాద్. గురుదేవుల యొక్క ఆవేదన మీకు అర్థమవుతుందా? ఎందుకు ఆయన దిళ్లు తడుపుకున్నాడు, ఎందుకు ఆయన ఇచ్చాడు? మీరు ఏడవండి ముందు. అసలు కనీసం అర్జున విషాద యోగం గురించి చెప్తూ చిన్మయానంద గారు ఓ మాట అంటూ ఉండేవాడు, అర్జునులాగా ఏడవలేకపోతే. కనీసం అర్జునులాగా ఏడవలేకపోతున్నానని ఏడు. గురువుగారి ఆవేదన నీకు రాలేకపోవచ్చు, గురువుగారి ఆవేదన నాకు రావటం లేదని ఏడవండి అలా ముందు. ఎందుకంటే ఏడుపు ఉంటే తప్ప పరిస్థితులు రావు. ఇక్కడ శాంతి కుంజ హరిద్వారా కాదు. అక్కడ ఒక నిష్కలంక అవతారం యొక్క ఆవేదనలో పాలు పంచుకోండి. ఆవేదనలో మీరు పాలు పంచుకోబోతున్నారు. ఆయన సుఖంలో కాదు, ఆయన తపస్సులో కాదు, ఆయన పుణ్యంలో కాదు. మీరు పాలు పంచుకోవాల్సింది ఏంటి అంటే ఆయన యొక్క ఆవేదనలో పాలు పంచుకోండి. ఇంచేతంటే భావ సంవేదనలని లెక్చర్లు కొడుతున్నారు తప్ప, సంవేదన అంటే అర్థం ఏంటి? యూనిఫామ్ వైబ్రేషన్. ట్యూనింగ్ ఫోర్క్ ఎక్స్పెరిమెంట్ మేము చెప్తా ఉంటాం సైన్స్ లో. ఒక ట్యూనింగ్ ఫోర్క్ అక్కడ పెట్టి ఇక్కడ ట్యూనింగ్ ఫోర్క్ కొడితే ఇది ఎలా వైబ్రేట్ అవుతుందో అది కూడా అలాగే వైబ్రేట్ అవుతుంది. సంగీతం తెలిసిన వాళ్ళు చెప్తారో నాకు తెలియదు, వీణలు అవి కూడా కరెక్ట్ గా ట్యూన్ చేసి పెడితే, నువ్వు ఇక్కడ ఒక వీణ మోగిస్తే అన్ని చోట్ల వీణలు మోగుతాయి. టా అంచేత నేను దీంట్లో అథారిటీ కాదు, కానీ అనేక పుస్తకాల్లో ఈ ఉదాహరణ చదివాను కనుక అది కరెక్ట్ అనుకుంటా. కానీ అది కరెక్ట్ ఏమో కాదో మనకు అనవసరం. మీరు పూజ్య గురుదేవులతో ట్యూన్ అవ్వండి, దట్స్ ఆల్. ఇంకా మీరేం చేయట్లే, ఏం చెయ్యాలో అదే జరుగుతుంది. కానీ ట్యూన్ అయ్యాక, ఇందాక నేను చెప్పిన ఉదాహరణ ఏంటి, మీకు ఇక్కడ ఒక వీణ మోగితే అంతే, మీరు గురుదేవులతో ట్యూన్ అయ్యాక ఖచ్చితంగా శాంతికుంజ హరిద్వార్ కార్యక్రమాలతో ట్యూన్ అవుతారు. లాజిక్ అర్థమైందా? అంచేత గురుదేవుల సంవేదంతో మేము ట్యూన్ అయిపోయామండి, మా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాము అంటే అర్థం ఏంటే, నువ్వు ట్యూన్ అవ్వలేదు. ఆ వైజ్ఞానికత అర్థం చేసుకోండి. అక్కడ నేను చెప్పిన లాజిక్ అర్థమవుతున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తో, నేను గురువు గారికి ట్యూన్ అయ్యాను అంటే నువ్వు మూర్ఖుడివి. ట్యూన్ అయిన వాళ్ళు 9 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు, విభిన్న దేశాలలో ఉన్నారు. అంచేత గురుదేవుల యొక్క ఆవేదనకి ట్యూన్ అయినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడు, నువ్వేం చేయాలి, అలాగే ప్రవర్తించాలి. కానీ ఇప్పుడు నా ఈ ఆవేదనని మీరు అర్థం చేసుకుని ట్యూన్ అవ్వగలిగితే, మనందరము కూడా ఒక విశాలమైనటువంటి భావ సముద్రంలో కలిసిపోతాం, చేతన సముద్రంలో కలిసిపోతాం, ఆనంద సముద్రంలో కలిసిపోతాం, సచ్చిదానంద స్వరూప సముద్రంలో కలిసిపోతాం. మన ఎవరు అడిగారు నన్ను ఆత్మజ్ఞానం మోక్షం ఎలా రావాలి అని, ఇలా వస్తుంది, ఇంకో విధానం లేదు రావటానికి. నేను ఎక్కడో కళ్ళు మూసుకుని ప్రపంచం ఏ గంగలో దిగితే ఏమిటి అన్నటువంటి వాడికి మోక్షం రాదు. ఎందుకంటే మొట్టమొదట నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ విశ్వము భగవంతుడి యొక్క సృష్టి. ఈ విశ్వాన్ని నువ్వు సృష్టించలేదు, మనవరం సృష్టించలేదు. ఎవడు సృష్టించాడు? భగవంతుడు సృష్టించాడు. భగవంతుడు సృష్టించాడు కనుక ఖచ్చితంగా భగవంతుడు సుఖస్వరూపుడు, ప్రాణస్వరూపుడు, దుఃఖనాశకుడు. ఇండైరెక్ట్ గా దీన్ని మనం ఏమని చెప్తాము, భూ భువ స్వ అని చెప్తాం. అటువంటి వ్యక్తి సృష్టించినటువంటి విశ్వములో కలుపు మొక్కలు మొలవడానికి బాధ్యులెవరు? మనమే. మానవ జాతి తప్ప సృష్టిని నాశనం చేసేటటువంటి ఇంకో శక్తి లేదు, రైతా తప్ప. ఈ ప్రపంచాన్ని ఈ దుస్థితికి తెచ్చిన వాళ్ళం మనమే. అంటే ఓం భూభువ స్వరూపుడు అయినటువంటి ఆ భగవంతుడు ఇలాంటి సమాజాన్ని సృష్టిస్తాడు. చేత భగవంతుణ్ణి మీరు బ్లేమ్ చేయకండి, మనని మనం బ్లేమ్ చేసుకుందాం. మనం తప్పు చేశాం, మనం ఈ సృష్టిని ఇలా తయారు చేస్తున్నాం. ఎంత నిశ్చింతగా మనం జీవిస్తున్నామంటే నాకు బాధ అక్కడేస్తుంది. ఇక్కడికి వచ్చింది మీరు శక్తి సముపార్జన చేయటానికి. కలియుగంలో శక్తి సంఘటన వల్ల వస్తుంది. కలియుగంలోనే కాదు, ఏ యుగంలోనూ సంఘటన వల్లే శక్తి వస్తుంది. కానీ కలవ సంఘే శక్తి అని కొంచెం ఎక్కువ దానికి ప్రాముఖ్యత ఉంది. మనం కలుసుకున్నది ఇప్పుడు దేవతాశక్తులన్నీ కలిసి ఏర్పడేటటువంటి దుర్గా నవరాత్రులలో కలిసాం. ఈరోజు మనం అష్టమి నాడు మాట్లాడుకుంటున్నాం. దుర్గాష్టమి చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజు అందుకే స్పెసిఫిక్ గా మిమ్మల్ని అందరినీ కూడా ఒక కార్యకర్తల సమూహంగా ఏర్పడండి, జిల్లాలుగా ఏర్పడండి. పొద్దున మాట్లాడుకున్నారు కదా, దాని తర్వాత హౌ ఇట్ విల్ గో ఆన్ అన్నది ఆయన చెప్తాడు. కానీ ఇలా భావం అర్థమవుతుందా? కానీ ఇంత గందరగోళంలోనూ ఇంకొక న్యూస్ పేపర్ ఐటెం పడింది ఇవాళ. అనంతపూర్ ఆ ఏరియాలో బంగారము వజ్రాల ఖని దొరికింది. గురువుల కార్యక్రమం ఎలా జరుగుతోందో, మనుషుల జీవితం ఎలా ఏడుస్తోందో తేడా అర్థమవుతుందా? రత్నగర్భ అయినటువంటి భారతదేశాన్ని మళ్లీ ఆయన తిరిగి రత్నగర్భగా మార్చేశాడు. నువ్వు ఇంకా ఈ చిన్న చిన్న వాటిలతో కొట్టుకుని ఏడుస్తుంది వస్తున్నారు మనం. థింక్ బిగ్. గురుత్వం అంటే అది, గురువు అంటే పెద్దవాడు. నీ ఆలోచనలు మారితే నువ్వు పెద్దవాడు అయిపోతావు. అంతకంటే ఏంలే, ఆలోచనలు మార్చడానికి ఒక చిన్న ఇది చెప్పిన తర్వాత నేను మీకు సరే అది ముందు కథ చెప్పానేమండి, ఎందుకంటే ముందే చెప్పేస్తే మీరు కథ విందరు అక్కడికి వెళ్ళిపోతారు. మీరు అర్జునుడికి కృష్ణుడి మీద ఎప్పుడు కోపం ఏంటంటే ఎప్పుడు కర్ణుడిని పొగుడుతాడు. చాలా దానకర్ణుడు, చాలా గొప్ప దానశక్తి ఉంది, దాన హృదయం ఉంది, దానశీలుడు. అదేంటి నేను దానం చేయలేనా ఏంటి, మేము చేయటం లేదా ఏంటి, కృష్ణుడికి అర్థమైంది. సరే ఒకరోజు ఆ యమునా నదికి వెళ్తూ ఉంటే స్నానానికి ఇలా అన్నాడు. ఎవరు మరి కృష్ణుడు ఇలా అంటే ఏదో జరుగుతుందిగా, ఏం జరిగిందో బంగారు కుప్ప వచ్చేసింది అక్కడ నాణ్యాల కుప్ప. అర్జున దానం చేయాలి, నేను స్నానం చేయడానికి వెళ్తాను నా వెనక అతను వచ్చే అన్నాడు. సరే ఇంకా అర్జునుడు దానం చేయటం మొదలుతున్నాడు. సత్పాత్రుడు ఎవడు, ఏ గురువు కూడా మనకి ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు పాత్రత అడగలేదు అన్నది గుర్తుంచుకోండి. గురువు యొక్క గొప్పతనం ఇందాక విషయం చెప్పాడు, ఆశీర్వాదం అడుక్కోవటమే, నో పాత్రత పెంచుకుంటే అనుగ్రహం వస్తుంది. పాత్రత పెంచుకోండి, మీరు ఆశీర్వాదాలు పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఓకే డీవెచ్. గురువు గారు ఎప్పుడూ చెప్పారు, ఒక వీరభద్రుడిని నేను పక్కన ఉంచాను నా చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇవ్వటానికని ఆయన అడుక్కోండి పండు అన్నాడు. ఆయన జరుగుతాయి ఇది, దానికోసమా మనం ఇక్కడ వచ్చింది. అంచేత ఈ అర్జునుడి గారు ఏం చేస్తున్నారు, బంగారు నాణం ఇస్తున్నాడు. సద్బ్రాహ్మణం ఉన్నా కదా, వేదాలు వచ్చినా లేదా, వేదాలు వస్తే ఎన్ని వేదాలు వచ్చినా అంతా ఇచ్చుకుంటున్నాడు. సరే ఆ కాలంలో వేదాలు వచ్చిన వాళ్ళు వాళ్ళు సత్పాత్రులు బాగానే ఉండేవారు, ఇస్తున్నాడు. కానీ ఒకటి మర్చిపోయాడు అర్జునుడు, అది కృష్ణుడు తయారు చేసిన మాయ కుప్ప. వీడు ఇస్తున్నాడు, అది అలాగే పెరుగుతూనే ఉంది. సరే స్నానం చేసి వచ్చేసాడు కృష్ణుడు, బంగారు కుప్ప ఏమవుతుంది అంటే గ్రో అవుతోంది. కృష్ణుడు స్నానం చేసి వచ్చాడు, ఏమయ్యా దానం అవలేదా, ఇస్తున్నాను అన్నాడు. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, మళ్ళీ సాయంత్రం పూట స్నానానికి కృష్ణుడు వెళ్తూ ఉంటే అక్కడ అలాగే ఉండదు. చెన్ని పెడుతుంది అర్జునుడికి, బంగారం బరువుగా ఉంటుంది, మీరు సినిమాల్లో చూసినట్టు అనుకోకుండా అంత ఈజీగా పరిగెట్టొచ్చాను. బంగారం కాస్త పట్టుకెళ్లాలంటే నువ్వు మొయ్యలేవు అసలు. అర్జునుడు ధనుర్ధారి కనుక ఏదో రోజల్లా బంగారం అలా ఇస్తూనే ఉన్నాడు. కుప్ప తరగటం మీరు మోసం చేసావు బావా, నువ్వు ఎలాంటి కుప్ప ఇస్తే నేను ఎప్పటికీ పూర్తి చేయగలను, నువ్వు అది ఇస్తున్నాను అది పెరిగిపోతుంది అన్నాడు. కర్ణుడు ఒప్పుకుంటావా నువ్వు దానం చేయలేవని, కర్ణుడు అయితే చేసేస్తాడేమో అన్నాడు. ఉక్రోషం వచ్చింది, పిలు కర్ణుడిని ఎలా దానం చేస్తాడో నేను చూస్తాను అన్నాడు. సరే కర్ణుడు కూడా సాయంత్రం పూట యమునకి స్నానానికి వెళ్తారు కదా అన్నాడు. కర్ణుడు కూడా అటు వెళ్తుంటే ఇలా రా అన్నాడు, దానం చేయాలన్నాడు. ఓ చింతేనా అన్నాడు, అక్కడ వచ్చిన కుర్రాడు ఆడుకుంటున్నాడు, పిలిచాడు, ఇదంతా నీదయా అన్నాడు పోయాడు. పాయింట్ అర్థమైందా ఏం చెప్తున్నాను, పనిచేసే టెక్నిక్ తెలిస్తే అసంభవాన్నైనా సంభవం చేయవచ్చు. కానీ ఆ టెక్నిక్ ఎవరికి తెలుస్తుంది, సత్తా ఉన్నవాడికి తెలుస్తుంది. దానం చేసే సత్తా కర్ణుడి ఉంది కనుక దానం ఎలా చేయాలో తెలుసు, యుగాన్ని ఎలా మార్చాలో సత్తా ఆవిడికి తెలుసు. మరి మనం ఏం చేయాలి, నేనేదో చేస్తాను అంటే అర్జునుడి పరిస్థితి ఏర్పడుతున్నా ఎంత గొప్పవాడివైనా. అర్థమైందా, నీ ప్రణాళిక కాదు, నువ్వు పిచ్చివాడలాగా నేను ఇచ్చేస్తాను అది చేస్తాను అనబాక ఆయన ఒక కార్యపద్ధతి ఇచ్చాడు, మీరు ఇలాగే చేయండి అన్నాడు. మీరు అలా చేస్తే కర్ణుడు ఎలాగోతే అంత ఈజీగా మొత్తాన్ని దానం చేస్తాడో మీరు మొత్తం ప్రపంచాన్ని దున్నగలరు. కానీ నేను చేస్తాను నేను అనగానే నువ్వు గంగలో దిగేవు. పాయింట్ అర్థమైంది కదా. అంచేత మనము ఈ కార్యక్రమాలతో పాటు రేపు ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం చేసుకోబోతున్నాం, ఒక ఆశ్రమ వ్యవస్థకు నూతన రూపకల్పన చేయబోతున్నాం. ఆశ్రమం అంటే తెలుసు కదా, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అని నాలుగు ఆశ్రమాలు భారతదేశానికి ఆధారం. ఇందులో గురుదేవులు చెప్పింది ఏంటి అంటే, ఇందాక నేను ఎందుకు ఈ కర్ణుడు ఉదాహరణ ఇచ్చాను, ఆయన చెప్పింది చేయండి తప్ప నీ సొంత బుర్రలు పెట్టకండి. గురువుగారు అన్నది ఏంటి అంటే వానప్రస్థాశ్రమం మస్తిరి వాయుడు. గురువుగారి కోరిక ఏంటి, వానప్రస్థాశ్రమాన్ని తిరిగి మనము పునరుద్ధరించాలి. అయితే మనం ఏం చేయాలి, వానప్రస్థాశ్రమం గురించి ఆలోచిస్తూ కూర్చుందాం. ఆలోచించరా, తీసుకోవాలి అంతే కదా. తీసుకుంటే మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే కొత్తగా ఏమీ చేయక్కర్లేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి పనిని పద్ధతిగా నియమపూర్వకంగా చేయాలి. మీరు కొత్తగా ఏదో పని చేసేయాలని ఏం లేదు, మీరు కొత్తది ఏం చేయరు, అదే కార్యక్రమాలు చేస్తారు. కానీ ఇప్పుడు ఒక బాధ్యతగా చేస్తారు, ప్రపంచానికి చాటి మరీ చెప్తారు, నేను వానప్రస్థాశ్రమం తీసుకున్నాను కనుక ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. ఏ కార్యక్రమాలు? ఇన్నాళ్ళు మీరు చేస్తున్న కార్యక్రమాలే. ఎక్స్ట్రాగా ఏదైనా మీరు చేయదలుచుకుంటే ఖచ్చితంగా చేయండి, సరేనా? కానీ మీ ఇష్టం వచ్చింది కాదు,